తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా ప్రభువా. ఉదయకాలము మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం నీ వాక్యం మేము ధ్యానం, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సరి చేయమని, మా దృష్టి ఎదుట అంగీకార యోగ్యముగా ఉంచం. మా ప్రియుడును మా రక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతివినంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, గత వారంలో క్యారెక్టర్ స్టడీస్ ముందుకు తీసుకొని వస్తాను అని చెప్పడం జరిగింది. అంతకు మునుపు రూప్ గురించి కొన్ని విషయాలు.
బ్రదర్ ప్రైజ్ సార్, నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నది,
వాయిస్ క్లారిటీ
కొంచెం బ్రేక్ అవుతుంది అన్న, కొంచెం
బ్రేక్ అవుతుందా? ఓకే ఓకే, ఒక్క ఒక్క నిమిషం. కొంచెం ప్లేస్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా వాయిస్ క్లియర్ గా ఉందని చూడలేదు. ఓకే, ఇప్పుడు ఏం కట్ అవ్వట్లేదు కదా?
ఇప్పుడు బాగున్నాను.
ఓకే ఓకే. సో గత వారంలో ఋతువు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఎజ్రా గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎజ్రా గ్రంథంలో మనం మొత్తం 10 అధ్యాయాలను మనం చూస్తాం. వీలైతే ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఎజ్రా గ్రంథము, నెహెమియా గ్రంథము, వాస్తవానికి ఈ రెండు గ్రంథాలు కూడా హెబ్రీ భాషలో రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఒకే పుస్తకాలుగా ఉన్నాయి. కానీ మన ఆంగ్ల అనువాదానికి వచ్చే సమయానికి ఎజ్రా, నెహెమియా ఈ రెండు పుస్తకాలు కూడా వేరు చేయబడ్డాయి. ఈ రెండు గ్రంథాల యొక్క సారాంశము ఒకటే, దేవుడు తన ఆలయాన్ని, తన పట్టణాన్ని తిరిగి నిర్మించడం. నిర్మించటానికి దేవుడు ప్రజలను ప్రేరేపించడం, పాడైపోయినటువంటి పట్టణాన్ని, మందిరాన్ని పునర్నిర్మించడం. ఈ విషయాలను మనము చాలా స్పష్టంగా ఈ రెండు గ్రంథాల్లో మనం చూడవచ్చు. వాస్తవానికి ఆ సమయానికి ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశంలో బబులోనీయుల కింద బానిసలుగా ఉన్నారు. కానీ దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా, యిర్మీయా గ్రంథం 29 అధ్యాయంలో ప్రవచించబడిన రీతిగా 70 సంవత్సరముల తరువాత మరలా వారిని తిరిగి వాగ్దాన దేశానికి తీసుకొని వస్తానని చెప్పి అన్నాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుని మనము ఈ గ్రంథాల్లో మనం చూడొచ్చు. ఈ ఎజ్రా గ్రంథం చదువుతుంటే మనకు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు అర్థమవుతాయి. ఒకటి, దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతాడు అనని, దీర్ఘకాలం పట్టినా దేవుడు మాట తప్పడు అనని. ఎందుకంటే 70 సంవత్సరముల తర్వాత నేను మరలా వారికి విడుదల కలిగించి తిరిగి తమ స్వదేశానికి తీసుకొని వస్తానని చెప్పి అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ అలా ఒక తరం అయిపోయింది. రెండో తరంలో కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని మరిచిపోకుండా వారిని వెనక్కి తీసుకురావడం ద్వారా ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు మరిచిపోయాడేమో అని అనుకుంటాం, కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన తన సమయం కొరకు ఎదురుచూచే దేవుడు మాత్రమే. రెండో ప్రముఖమైన విషయం ఈ యెజ్రా గ్రంథంలో మనకు కనిపించేది, దేవుడు పాడైన దాన్ని కూడా పునర్నిర్మించగలడు. దేవాలయం మాత్రాన్నే కాదు, యెరూషలేము పట్టణం మాత్రమే కాదు, పాడైపోయినటువంటి మన జీవితాలను కూడా ఆయన పునరుద్ధరించగలడు అని మనకు అర్థమవుతుంది. మూడో ప్రాముఖ్యమైన విషయం యెజ్రా గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని పనికి వ్యతిరేకత వచ్చినా ఆగిపోకూడదు అని. ఎందుకంటే ఈ గ్రంథంలో మనం చూస్తాం, దేవుని పని జరుగుతుంటుండగా అనేకమైన ఆటంకాలు, అడ్డంకులు, కానీ అవి మనల్ని ఆపకూడదు, వాటిని బట్టి మనం ఆగిపోకూడదు. దేవుడు మోషేతో అంటాడు కదా, మోషే ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ప్రభువా వాట్ షల్ ఐ డూ అంటే ప్రభు ఒక మాట అంటాడు, మోషే నిన్ను ఆగిపోమ్మన్నది ఎవరు అని ప్రశ్నిస్తాడు. అంటే డిడ్ ఐ సే, ఎర్ర సముద్రాన్ని చూసి నువ్వు ఆగిపోయావు, ఎనకాల సైన్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, నేను నీకేం చెప్పాను సాగిపో అని చెప్పన్నాను, నీ పని ఏంటి సాగిపోవడమే, మరెందుకు ఆగిపోయావు? ఎందుకంటే పరిస్థితి మోషేని భయపెట్టింది. నిజమే, అది ఏ మనిషికైనా సహజమే. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని భయపెట్టి, నిరుత్సాహపరిచి, వెనక్కు మళ్ళేటట్లు చేస్తాయి. కానీ ఈ గ్రంథంలో మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుని పనికి వ్యతిరేకత వచ్చినా కానీ ఆగిపోకూడదు. వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా దేవుని పని కొనసాగిపోతుంది అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఈ గ్రంథంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నిజమైన పునరుద్ధరణ వాక్యం మరియు పశ్చాత్తాపంతో వస్తుంది అని మనకు అర్థమవుతుంది. దేవుని మందిరం నిర్మించడం మాత్రమే కాదు, ప్రజల హృదయాలు కూడా దేవుని వైపు తిరగాలి. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెజ్రా గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం గమనించేటువంటి సారాంశం ఏంటంటే, తిరిగి రండి, నిర్మించండి, వాక్యానికి లోబడండి, పశ్చాత్తాపడండి, దేవునితో పునరుద్ధరించబడండి. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను యెజ్రా గ్రంథంలో మనం చూడవచ్చు. ఒకవేళ ఈ గ్రంథాన్ని మనం విభజించుకోవాలి అనంటే, మనకు 10 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 10 అధ్యాయాలను మనం ఈ రీతిగా మనం విభజించుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం స్పష్టంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళడానికి అది మనకు సహాయపడుతుంది. ఉదాహరణకి, యెజ్రా మొదటి అధ్యాయంలో తిరిగి రావడానికి పిలుపును మనం చూస్తాం. యెజ్రా మొదటి అధ్యాయం మనకేం తెలియజేస్తుందంటే, తిరిగి రావడానికి పిలుపును. యెజ్రా 2వ అధ్యాయంలో దేవుని ప్రజల గుర్తింపు, దేవుని ప్రజలను గుర్తించటాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయంలో పునాది వేయడం, దేవాలయానికి పునాది వేయడాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయంలో వ్యతిరేకతను ఎదుర్కోవడం మనం చూస్తాం. 5వ అధ్యాయంలో తిరిగి నిర్మించబడడం చూస్తాం. 6వ అధ్యాయంలో దేవుని మందిర పని పూర్తి చేయడాన్ని మనం చూస్తాం. 7వ అధ్యాయంలో వాక్యాన్ని నేర్చుకొని ఆచరించడం నేర్చుకుంటాం. 8వ అధ్యాయంలో విశ్వాసంతో ప్రయాణించడం నేర్చుకుంటాం. 9వ అధ్యాయంలో పాపాన్ని ఒప్పుకోవడం గురించి నేర్చుకుంటాం. 10వ అధ్యాయంలో జీవితాన్ని సరిచేసుకోవడం నేర్చుకుంటాం. ఈ రీతిగా ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకోవడానికి మనకెంతగానో ఉపయోగపడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం 1వ అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను 1వ అధ్యాయం 1వచనం చదువుతున్నాను, గమనించండి. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై
యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతము మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారు దేవుడు వారికి తోడయ్యుండునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొదటి మూడు వచనాల్లోనే ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే, దేవుడు రాజుల హృదయాలను కూడా ఉపయోగించుకోగలడు. వాస్తవానికి ఈ కొరేషు రాజు యూదుడా కాదు కదా, ఇశ్రాయేలీయుడా కాదు కదా, అతడు పారసీకపు దేశపు రాజు. అతడు పారసీకపు దేశపు రాజు తను రాజ్య పరిపాలన చేసినటువంటి మొదటి సంవత్సరంలోనే తనకై తాను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరో ఇశ్రాయేలీలు వెళ్ళి ఒక విన్నపాన్ని చేయలేదు, సార్ దేవుడు మాకు 70 సంవత్సరాల తర్వాత విడుదల కలిగిస్తానని వాగ్దానం చేశాడు, ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయినాయి, కాబట్టి మీరు మా గ్రంథంలో చెప్పబడినట్లుగా మీరు విని లోబడి మాకు విడుదల కలిగించండి, మమ్మల్ని పంపించండి అని అడగడం లేదు. కానీ కోరేషు తనకై తాను వారిని పిలిపించి, తనకై తాను వారిని సమకూర్చి, తనకై తాను మీరు వెళ్ళి మీ దేవాలయమును పునర్నిర్మించండి అని దేవుడు నాకు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్తా ఉన్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేస్తామా ఒక శత్రువు దగ్గర నుంచి, ఒక శత్రువు రాజు దగ్గర నుంచి ఇలాంటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని అసలు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, కొరేషు ఒక ఇశ్రాయేల్ కానప్పటికీ కూడా దేవుడు అతని ద్వారా తన ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనము సామెతల గ్రంథము 21:1 చదివితే అక్కడ ఏమంటుందంటే, రాజు హృదయం యెహోవా చేతిలో ఉన్న నీటి కాలువ వలె ఉన్నది. రాజు హృదయము యెహోవా చేతిలో ఉన్న నీటి కాలువల వంటిది అని రాయబడింది. సో కాబట్టి రాజులను కూడా దేవుడు ప్రభావితం చేయగలడు. మనకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో ఏ రీతిగా అహష్వరోషు రాజు యూదులందరినీ సర్వనాశనం చేయాలని నామాను యొక్క కుట్ర వలన అతడు పత్రికను రాసి ఇస్తే, ఎస్తేరు గ్రంథంలో వారందరూ కూడా 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించగా ఒక రాత్రి దేవుడు అహష్వరోషుకు నిద్ర రానికుండా చేసి ఆ రోజు రాత్రి అతడు గ్రంథ చుట్టల్ని పిలిపించి అప్పుడు దాకా లేని ఆలోచన, అసలు అప్పుడు దాకా పట్టించుకోలేదు. మొర్దెకాయ్ ఎప్పుడో సహాయం చేశాడు, సహాయం చేసిన వెంటనే అతనికి ఆ సహాయంకి తగ్గ ప్రతిఫలం అందించబడాలి, కానీ అందించబడలేదు. ఇప్పుడు మొర్దెకాయ్ అనుకోండి, సరైన ఇంత పెద్ద సహాయం చేశాను రాజుకి, కానీ రాజు కనీసంను పిలిపించి థ్యాంక్స్ అని ఒక మాట కూడా చెప్పలేదే అని అనుకోవచ్చు. బట్ దేవుడు ఏం చేశాడంటే దానిని తన సమయం కొరకు ఎత్తి ఉంచాడు. చాలా సందర్భాల్లో మన విషయంలో కూడా, అరే మనం ఇంత కష్టపడి పనిచేస్తే ఒక్క మాట కూడా థ్యాంక్స్ చెప్పలేదు అనుకుంటా ఉంటాం, కానీ దేవుడు తన సమయం కొరకు దాన్ని ఎత్తి ఉంచి ఉంటాడు. దాని విలువ ఏంటో మనకు ఒకరోజు అర్థమవుతుంది, ఈరోజు మనకు అర్థం కాదు. అదే రీతిగా మొర్దెకాయ్ విషయంలో కూడా రాజు అతన్ని వెంటనే అభినందించకుండా దేవుడే అతన్ని ఆపాడు. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు ఎప్పుడు లేనిది వింతగా ఆ రోజు రాత్రి అతను నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టకపోతే ఎవరినైనా నాట్యం చేసేటువంటి వాడిని పిలిపించాలి, వాయిద్యాలు వాయించే వాళ్ళని పిలిపించాలి, వాళ్ళ ద్వారా అతడు నెమ్మది పొందుకోవాలి. కానీ విచిత్రంగా ఇతడు ఆ గ్రంథమును తెప్పించడం ఏంటి, చదివించడం ఏంటి, అందులో అది ఎంత పెద్ద గ్రంథాలు ఉంటాయి, దాంట్లో ఎంత చరిత్ర ఉంటుంది, పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఆ పోర్షనే చదవడం ఏంటి, అది చదివి అతడు మరుసటి రోజు అతడు పిలిపించడం ఏంటి, ఆలోచించేయండి. దేవుడు తలుచుకుంటే ఒక రాత్రికి రాత్రే ఆయన కార్యాలను తారుమారు చేయగలడు. దేవుడు తలుచుకుంటే ఆయన రాజులు హృదయాలను కూడా ప్రభావితం చేయగలడు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని ఆలయమును పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దెన్ వై గాడ్ కెప్ట్ క్వైట్, దేవుడు ఎందుకు మౌనంగా కూర్చొనున్నాడు? కొంతమంది సంఘాన్ని ఈరోజు ఏ రీతిగా నాశనం చేస్తున్నారో మన మధ్య యూరోపియన్ పార్లమెంట్లో కూడా మాట్లాడారట. భారతదేశంలో క్రైస్తవుల మీద ముస్లిమ్స్ మీద ఎంత దాడులు జరుగుతున్నాయో అని. మరి ఆలోచించండి, ఇతర దేశాలు భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు మొరపెడుతూ ఉన్నప్పుడు దేవునికి వినిపించడం లేదా? మనం మొరపెట్టడం లేదులే అండి, ఎందుకంటే మనకు అంత సమయం లేదు. మనం ఏకాడికి ప్రభువా నాకేమిస్తావు, నాకేం చేస్తావు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నేను సెటిల్ అయిపోవాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ప్రమోషన్ రావాలి, మనం వీటితో బిజీ అయిపోయినాం. కానీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వాళ్ళు, మణిపూర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు, గుజరాత్లో ఉన్నటువంటి వాళ్ళు, యూపీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అనేకమైన రాష్ట్రాల వారు మోకరించి దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా గోజారుతున్నారు, మొరపెడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వీపు మీద దెబ్బ పడుతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు, వాళ్ళ కడుపు మీద దెబ్బ పడుతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు, వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు. దెన్ అయినప్పటికీ దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు? బికాస్ హీఈస్ వెయిటింగ్ ఫర్ హీస్ టైమ్. ఆయన తన పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు రాజులను మార్చాల్సిన అవసరం లేదండి. రాజులను మనం అనుకుంటుంటాం ఈ ప్రభుత్వం పోతే తప్ప కదండి, ఈ ప్రభుత్వం పోయి మనకు వేరే ప్రభుత్వం వస్తే తప్ప మనకి ఈ బాధలు ఈ కష్టాలు తప్పవండి. సహజంగా మనం అనుకునేది ఇదే. కానీ గుర్తుంచుకోండి, దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన రాజులను మార్చవలసిన అవసరం లేదు, ఉన్న రాజుల యొక్క మనస్సులనే ఆయన ప్రేరేపించగలడు. ఉన్న రాజుల మనస్సులను ఆయన తారుమారు చేయగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే రాజుల హృదయాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయనే ప్రకటన చేస్తా ఉన్నాడు. కోరేషు రాజే ప్రకటన చేస్తా ఉన్నాడు, ఆయనే తిరిగి మీరు ఎరుషలేముకు వెళ్ళండి అని అనుమతి ఇస్తున్నాడు, ఆయనే దేవుని మందిరాన్ని మీరు నిర్మించమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఎవరైనా ఒక అన్యుడు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడు మిట్ల, బహుశా నువ్వేదన్నా ప్రమోషన్ కొరకు ట్రై చేస్తున్నావేమో, లేకపోతే ఇంకేదన్నా ట్రాన్స్ఫర్ కొరకు ప్రయత్నం చేస్తున్నావేమో, నీ పైన ఉన్నటువంటి అధికారి ఒక దెయ్యంలాగా ఒక భూతంలాగా నీకు కనిపిస్తున్నాడేమో, ఇతను ఇక్కడ ఉన్నంత కాలం నా పని జరగదండి అని అనుకుంటున్నావు కదా. బట్ దేవుడు అనుకుంటే, దేవుడు సమయం వస్తే అతన్ని అక్కడ పెట్టే నీ పని చేయించగలడు దేవుడు. అతన్ని అక్కడ ఉంచే రాత్రికి రాత్రి అతని మనస్సును మార్చి దేవుడు నీ పని చేయించగలడు. సో నువ్వు అనుకుంటున్నది ఏంటి, అతడు అక్కడ ఉన్నాడు కాబట్టి నీ పని జరగడం లేదు. నేనేమంటానంటే, దేవుడు ఇంకా ప్రణాళికను సిద్ధం చేయలేదు కాబట్టి అనుమతించలేదు. వాళ్ళు అనుమతించకపోవడం కాదండి, ఈవెన్ వాళ్ళు కూడా అన్యులైన వారు కూడా మన దేవుని ఆధీనంలో ఉన్నారు. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నమ్మండి. ఆయన సర్వసృష్టి మీద అధికారి అయి ఉన్నాడు, సమస్త మనుషుల మీద అధికారి అయి ఉన్నాడు, అందరినీ సృష్టించిన వాడు ఆయనే. ఆయనను కాదని ఎవరు బయటకు వెళ్ళడానికి వీలు లేనేలేదు, ఎవరు కాదని బయటకు వెళ్ళడానికి వీలు లేనేలేదు. మరి ఆలస్యం అవుతుందంటే అది వాళ్ళని బట్టి కాదు. మీరేమనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతే తప్ప, నో, నీ ప్రమోషన్ కోసం లేకపోతే నీ ట్రాన్స్ఫర్ కోసం వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమని కోరుకోవాలండి? లెట్ దెమ్ స్టే, వాళ్ళు మనకు అడ్డు కాదు, నీకు ఇంకా దేవుని సమయం రాలేదు, అది నువ్వు గుర్తుంచుకో. వెన్ గాడ్ టైమ్ కమ్స్, దేవుని సమయం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా దేనికి కూడా ఆపలేరు. కాబట్టి ఆ వ్యక్తి నీకేదో అడ్డుపడుతున్నాడని ఆ వ్యక్తిని ద్వేషించడం మానే, ఇది క్రైస్తవునిగా మనకు తగదు. ఆ వ్యక్తి నీకేదో అడ్డుపడుతున్నాడని ప్రభువా ఇతన్ని ఇక్కడి నుంచి తీసే ప్రభువా, దూరంగా తొలగించు ప్రభువా అని అనుకోవద్దు. దట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ద క్రిస్టియన్, క్రైస్తవుని పని అది కాదు. ప్రభువా అతన్ని బ్లెస్ చేయి, అతన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేయి. ఇదే మనం నేర్చుకోవలసినటువంటి క్రైస్తవుని మాదిరి. అతన్ని ద్వేషించొద్దు, నీ పైన అధికారిని నువ్వు ద్వేషించొద్దు. అతడేదో అడ్డుపడుతున్నాడు అనుకోవద్దు, దేవుడు అనుమతించలేదు అంతే. దేవుడు అనుమతిస్తే అక్కడ ఎవ్వరున్నా, ఎంత కఠినాత్మలున్నా కానీ దేవుడు అనుమతిస్తే నీ పని జరిగిపోతుంది. సో క్రీస్తు నందు ప్రిమటువంటి దేవుని బిడ్డలారా, మొదటి విషయాన్ని మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు రాజుల హృదయాలను కూడా ఉపయోగించుకోగలడు తగిన సమయమందు. రెండో విషయాన్ని ఇదే వచనం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అందుకోసం మొదటి మాటలో ఉంటుంది, మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశం రాజైన కొరెషు మనస్సును ప్రేరేపింపగా, యిర్మీయా గ్రంథములో ఆయన వాగ్దానం చేశాడు. 20:29 గారి మనం చదివితే మనకు అర్థమవుతుంది, 70 తర్వాత దేవుడు వారిని తిరిగి తీసుకుని వస్తానని వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రిమటువంటి దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానము ఇప్పుడు నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన దేవుడు చెప్పినది ఆయన ఖచ్చితముగా చేసేటువంటి దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఆయన మాట ఇస్తే మరిచిపోయే దేవుడు కాదు. ఇదేదో యాదృచ్ఛికంగా పర్షియారాజుకి ఏదో తలంపు వస్తే చెప్పడం కాదు. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ప్రేరేపించాడు. సో మన దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితముగా నెరవేర్చే దేవుడు. అయితే నీవు నేను చేయవలసిన పని ఏంటి? జస్ట్ వెయిట్ ఫర్ హిస్ టైం. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం. యేసు ప్రభు కానా పట్టణంలో వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అతని తల్లి అయిన మరియా అక్కడికి వచ్చి ప్రభుతో చెప్పింది, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని. అప్పుడు ప్రభు ఒక స్టేట్మెంట్ చేస్తాడు, అమ్మా స్టిల్ మై టైమ్ నాట్ హెట్ కమ్, నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. సో క్రీస్తు అందు ప్రభు ఏమంటున్నారా, మరి ప్రభు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ పని వారిని పిలిచి ఆరిరాతి బాణల్లో నీళ్లు పోయించి నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. వెన్ హీస్ టైమ్ కమ్. సో కాబట్టి మనం వెంటనే అక్కడ మరీ ఒక స్టేట్మెంట్ చేస్తా ఉంది, ఆయన చెప్పింది చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆయన ఇది ఇంకా నా సమయం రాలేదన్నప్పుడు సరే ఆయన చెప్పినప్పుడే, అంటే వెన్ హీస్ టైమ్ కమ్స్ హీ విల్ కాల్ యూ. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన మీకు పని చెప్తాడు, ఆ పని చేయండి అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సమయం వచ్చినప్పుడు, అంతెందుకు యేసు ప్రభుని యూదులు బంధించక మునుపు, ఇత్సమైన తోటలో బంధించక మునుపు, అంతకుముందు కూడా యేసుప్రభుని చాలాసార్లు వాళ్ళు బంధించడానికి ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా యేసుప్రభుని చంపడానికి వాళ్ళు కుట్ర బన్నారు. కానీ అప్పుడు వాళ్ళెవరి చేతికి కూడా ఆయన ఖచ్చితంగా చిక్కలేదు. ఎందుకంటే అప్పటికి ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనకే ఆయన వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ప్రభు అక్కడ పేతురుతో అంటాడు, పేతురు ఇప్పుడు నేను పిలిస్తే దేవుడు దేవదూతల సమూహాన్ని పంపిస్తాను అనుకుంటున్నావా నన్ను కాపాడడానికి? ఇఫ్ ఐ ఆస్క్ మై ఫాదర్, ఇప్పుడు నేను నా తండ్రిని అడిగితే ఆయన ఖచ్చితంగా పంపిస్తాడు, బట్ నేను అడగను. ఎందుకు? బికాస్ దట్ ఈస్ హిస్ టైమ్, ఆయన సమయం వచ్చింది కాబట్టి ఆయనకే ఆయన అప్పగించబడుతున్నాడు. వాళ్ళెవరో వచ్చి ఆయన్ని బంధించడం కాదు, ఆయనకే ఆయన తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి. అంతకుముందు ప్రభువుకు తెలీదా ఇస్కరియోతు యూదా వెళ్ళి వాళ్ళకి అమ్మేస్తాడని? ఇస్కరియోతు యూదా ఆ బలలో నుంచి వెళ్ళిపోయినప్పుడు అతను మరలా తిరిగి అక్కడికి తీసుకొని రాగలడని? ఎందుకంటే ఆ స్థలము యూదాకు తెలుసని ప్రభువుకు తెలీదా? మరి అంటప్పుడు ఏం చేయాలి? వేరే స్థలానికి వెళ్ళాలిగా, స్థలాన్ని మార్చాలిగా? మార్చలేదు. ఇస్కరియోతు యూదాకు తెలిసినటువంటి, స్పష్టముగా తెలిసినటువంటి స్థలంలోనే ఇస్కరియోతు ఇప్పుడు యూదా అమ్మేస్తాడని, సైనికులు తీసుకొస్తాడని తెలిసినప్పటికీ కూడా అదే స్థలంలో ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. ఎందుకంటే అప్పుడు ఆయన సమయం వచ్చింది కాబట్టి. సో క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, మనం ఏం నేర్చుకోవచ్చు? లెర్న్ టు వెయిట్. ఆయన సమయం కొరకు ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం తొందరపడతా ఉంటాం. నన్ను క్షమించండి, ఈ స్టేట్మెంట్ చేస్తున్నాను, ఒకవేళ ఎవరైనా గాయపరిస్తే. ఈరోజు చాలామంది 7 శుక్రవారాల ప్రార్థన, 3 మంగళవారాల ప్రార్థన, 5 శుక్రవారాల ప్రార్థన అని చేస్తూ ఉన్నారు. చూడండి, మీరు ఉపవాస ప్రార్థన చేయడం తప్పేమీ కాదు, కానీ 7 ఉపవాసాల ప్రార్థన, 5 ఉపవాసాల ప్రార్థన అంటే నీకు తెలియకుండా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఇండైరెక్ట్గా నువ్వు దేవునికి టైం ఇస్తూ ఉన్నావు. ప్రభా, 7 వారాల్లో ఇది జరిగిపోవాలంటే దేవుని దగ్గర నుంచి నువ్వు బలవంతంగా జవాబు లాక్కుంటున్నావు. మనమెవరు అండి దేవునికి సమయం ఇవ్వడానికి? ప్రభా, నీ సమయంలో నువ్వు చెయ్యి. అయితే ఆ సమయం కొరకు ఎదురు చూసే నిరీక్షణ నాకు ఇవ్వు ప్రభా. నాకు నిరీక్షణ లేదు ప్రభా, నేను ఎక్కువ కాలం వేచి ఉండలేను ప్రభా. కృష్ణానంద ప్రభు దేవుడారా, మనం కావాలనుకున్న సమయంలో మనం బలవంతంగా దేవుని దగ్గర నుంచి అడిగి తీసుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదు. కానీ దేవునికి అనుకూలమైన ఆయన సమయంలో ఆయన మనకి ఇచ్చినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా, అది మనకు దీవెనకరంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం దేవుని దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం, నువ్వు ఇస్తావా లేదా ఇస్తావా దొస్తావా అన్నట్లుగా. నో, లెట్ అస్ ట్రై టు వెయిట్ ఫర్ హీస్ టైమ్. ఆయన సమయం కొరకు వేచి ఉండడం మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే 5వ వచనంలో ఉంటుంది, 1వ అధ్యాయం 5వ వచనంలో. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీయులను, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించానో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. దేవుని పని కోసం దేవుడే ప్రజల హృదయాలను కదిలిస్తాడు అని మనం నేర్చుకోవచ్చు. దేవుని పని కోసం దేవుడే ప్రజల హృదయాలను కదిలిస్తాడు. ఈ అధ్యాయంలో అత్యంత ప్రధానమైనటువంటి వాక్యాల్లో ఇది కూడా ఒకటి. వారి మనస్సులను దేవుడు ప్రేరేపించాడని మనం చూస్తున్నాం. దేవుని మందిరాన్ని నిర్మించడానికి ప్రజలు లేచారు. ఆ ప్రజలు లేవడానికి దేవుడు వారిని ప్రేరేపణ కలిగించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి చాలా దూర ప్రయాణం చేయాలి అని తెలుసు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడాలి అని తెలుసు. ఈ ప్రయాణంలో తమ భద్రతలను వదులుకోవాలని వారికి తెలుసు. ఈ ప్రయాణం ద్వారా ఒక కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభించాలని తెలుసు. ఈ ప్రయాణం ద్వారా కొన్ని రోజుల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు దూరం అవుతారని తెలుసు. బట్ అయినప్పటికీ కూడా వారందరూ కూడా పని నిమిత్తము లేచారు. యూదావారు, బెన్యామీనీయులు, లేవీయులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా లేచారు. వారిని లేపినటువంటి వాడు, వారి హృదయాలను ప్రేరేపించినటువంటి వాడు దేవుడే. దేవుడు తన పని కోసం వారి హృదయాలను ఆయనే ప్రేరేపించగలడు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక పనిని చేయాలని నిర్ణయించినప్పుడు ముందుగా మన హృదయాలను ఆయన సిద్ధపరుస్తాడు. నేను విన్నాను, ఎంతోమంది మిషనరీ పరిచయ జరిగించినటువంటి వారు వాళ్ళు చేసినటువంటి ప్రార్థనట, వాళ్ళని వాళ్ళ ప్రార్థించారంట, ప్రభా మమ్మల్ని ఎంత గాఢాంధకారంలోనికైనా మమ్మల్ని తీసుకుని వెళ్ళు, అయితే నువ్వు మాతో ఉండు. నువ్వు మాతో ఉంటే ఎంత గాఢాంధకారంలోనికైనా రావడానికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు మాతో లేకపోతే మేము ఆ ప్రాంతానికి వెలుగులోనికి కూడా మేము నడవలేము ప్రభు అని ప్రార్థన చేసేవారట. నిజంగానేది వారి జీవితాల్లో అది వాస్తవమైంది. వాళ్ళు చాలా కఠినమైనటువంటి క్రూరమైనటువంటి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళారు. వారు వెళ్ళకమునిపోయి దేవుడు వాళ్ళ హృదయాలను ప్రేరేపించాడు. సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడు ఈ మిషనరీలో ఆ నూతన భూభాగాలకు వెళ్ళినప్పుడు వారు వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. సెంటినలిస్ భూభాగంలో జాన్ అలెన్ చువాని భూభాగంలో అడుగు పెట్టక మునిపే బరిసలతో పొడిచి చంపారు. ఈ విషయం మనకు తెలుసు. కానీ క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు కరెక్ట్గా పేరు గుర్తులేవు కానీ ఒక నలుగురు మిషనరీలు రెడ్ ఇండియన్స్ దగ్గరికి, యాక్చువల్గా వాళ్ళ మీద ఒక మూవీ కూడా వచ్చింది, ద ఎండ్ ఆఫ్ ద స్పియర్స్ అని ఒక మూవీ, ఓకేనా, మీరు ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. ఈ నలుగురు మిషనరీలు అక్కడికి వెళ్తే వీళ్ళు కనీసం ఒక సువార్త ప్రకటన చేయకమునిపే, ఒక చిన్న ప్రార్థన కూడా చేయకముందే, వాళ్ళకి ఒక వాక్యాన్ని ఒక ప్రసంగాన్ని కూడా ప్రకటించకముందే బరిసలతో వాళ్ళని పొడి చంపేస్తారు. నదికి అవతల వాళ్ళు ఉంటారు, నదికి యువతల వీళ్ళు మిషనరీస్, వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డల్ని, కుటుంబాలను తీసుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు ఆ భర్తల్ని అక్కడ చంపేశారు. ఐ థింక్ ఎలియట్, అతని పేరు ఎలియట్ అనుకుంటున్నాను, జాన్ ఎలియట్ సంథింగ్, ఓకేనా, అండ్ వాళ్ళ టీమ్. సో వాళ్ళని చంపేసిన తర్వాత ఇప్పుడు ఈ భార్య బిడ్డలు ఏం చేయాలండి? అక్కడి నుంచి వెనక తిరిగి పారిపోయి వచ్చేయాలి. అమ్మో, మన భర్తలనే చంపేశారు, ఇప్పుడు ఈ బిడ్డలను మనం పెట్టుకొని ఉన్నాం, రిస్క్ ఎక్కువ, ఎందుకు మన బిడ్డలు కూడా వాళ్ళ చేతులకు అప్పగించాలి అని అనుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు, సహజంగా తల్లులు బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. భర్తకి ఏదైనా గాయమైనా పర్లేదు, కానీ బిడ్డకి ఏదైనా గాయమైతే వాళ్ళు తట్టుకోలేరు. అవసరమైతే ఈవెన్ తల్లులనే కాదు, ఏ తల్లి తండ్రైనా సరే తమను తాము రిస్క్లో పెట్టుకోవడానికి ఒకరు ఇష్టపడతారేమో, కానీ వాళ్ళ పిల్లల్ని రిస్క్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆ జిమ్ ఎలియట్ వాళ్ళ భార్యలు, మిగిలిన నలుగురు సహోదరు మిషనరీల భార్యలు, వాళ్ళందరూ కూడా పిల్లల్ని అలాగే పెట్టుకొని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళ భర్తలను చంపినటువంటి ఆ భూభాగానికే నేరుగా వెళ్ళారు. కానీ అక్కడ ప్రజలు ఏమీ మాట్లాడలేకపోయారు. వాళ్ళ భర్తలు అక్కడ దిగిన వెంటనే, వాళ్ళని చూసిన వెంటనే, వాళ్ళని చంపేసినటువంటి వాళ్ళు వాళ్ళ భార్యలు వెళ్తే వాళ్ళని అంగీకరించారు. అంటే కారణం ఏంటంటే దేవుడు ముందుగా వారి హృదయాలను అక్కడ సిద్ధపరిచాడు. మరి ముందెందుకు సిద్ధపరచలేదు సార్? కొన్ని ప్రశ్నలకు మనకు జవాబులు ఉండవు, అది రేపు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితేనే మనకు తెలుస్తుంది. పేతురును అద్భుత రీతిగా మరణం నుండి తప్పించిన దేవుడు యాకోబును తప్పించలేదు. వై? ఈజ్ దట్ పార్షియాలిటీ? నో, గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్స్. దేవునికి దాని పట్ల మరొక ప్రణాళిక ఉంటుంది. అది దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మనం వెతికినప్పుడే మనం కనుగొనగలగం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అక్కడ వారి హృదయాలను తెరిచాడు. కాబట్టి వాళ్ళు వాళ్ళని అంగీకరించారు. వాస్తవానికి మెలితే తెగ ప్రజలు కూడా చాలా భయంకరమైన తెగ ప్రజలే. కానీ పౌలు, అతని సహచరులు, అందులో అతని సహచరులందరూ కూడా ఎవరు? దొంగలు. వాళ్ళందరికీ చైన్లు ఉన్నాయి. వాళ్ళు రోమ్కి తీసుకొని పోబడుతున్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ దీవికి వస్తే వాళ్ళని ఏమీ అనకుండా, ఏమీ చేయకుండా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రేమించి దగ్గరకు తీసుకున్నట్టు గల కారణం ఏంటంటే దేవుడు వారి హృదయాలను ప్రేరేపించాడు. దేవుడు వారి హృదయాలను ప్రేరేపించాడు. కొన్ని సమయాల్లో మనం అక్కడికి వెళ్ళక మునిపే దేవుడు వారి హృదయాలను ప్రేరేపించి మన కొరకు మార్గాన్ని సరళం చేయగలిగిన దేవుడు. కానీ మనమే అవిశ్వాసంతో, అనుమానంతో వెనకడుగు వేస్తూ ఉంటాం. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ గాడ్. ఎందుకంటే ఈయనే సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రతి మనిషిని ఆయన నిర్మించినటువంటి దేవుడు, ప్రతి మనిషి కూడా ఆయన ఆధీనంలో ఉండవలసిందే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే ఐదవ వచనంలో మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను, ఎవరెవరి మనస్సులను దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమయ్యిరి. అంటే దేవుని పని చేయడానికి వారందరూ కూడా లేచారు. వాళ్ళు కేవలం ప్రార్థించలేదు, కానీ వారు పైకి లేచి నిలబడ్డారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకోసమో తెలుసా? వాళ్ళు విశ్వాసం ఉంచారు, ఒక నిర్ణయం తీసుకున్నారు, చర్యను ప్రారంభించారు. కానీ ఇక్కడ ఈరోజు మనతో వచ్చిన సమస్య ఏంటి? మనకు విశ్వాసం ఉంది, కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటాం, కానీ చర్యను ప్రారంభించాం. వి డోంట్ స్టార్ట్ వర్క్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా చక్కగా మిషనరీల కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేస్తాం. ప్రభా, ఆ మిషనరీని ఇలా వాడుకున్నా, ఈ మిషనరీని ఇలా వాడుకున్నారు ప్రభా, నన్ను కూడా ఇలా వాడుకోండి ప్రభా అని ప్రార్థన చేస్తాం. సరేరా అని దేవుడు పిలిచాడు అనుకోండి, అప్పుడు మాత్రం అన్నీ గుర్తొస్తాయి మనకి. ఫ్యామిలీ గుర్తొస్తుంది, కంఫర్టబుల్ లైఫ్ గుర్తొస్తుంది, భార్యాబిడ్డలు గుర్తొస్తారు, కుటుంబం గుర్తొస్తారు, వృద్ధాపిల్లలు తల్లిదండ్రులు గుర్తొస్తారు. వాళ్ళందరిని అలా వాడుకున్నావు కదా ప్రభు, నన్ను కూడా వాడుకో ప్రభు అని భారంతో ప్రార్థన చేస్తాం. కానీ పిలుపు మనకు వస్తే మాత్రం ముందుకు రావు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంతోమంది తల్లులు వేరే మిషనరీని మెచ్చుకుంటుంటారు. ఎందుకంటే నా జీవితంలో నేను దాన్ని గమనించాను. నిన్ను కన్న తల్లి ధన్యురాలయ్యా అని నాతో కొన్నిసార్లు అన్నారు. నేను వెంటనే వాళ్ళకి డైరెక్ట్గా స్టేట్మెంట్ వేశాను, నిన్ను కన్న తల్లి ధన్యురాలయ్యా అని. అంటే అమ్మా, నువ్వు కూడా ధన్యురాలు కావచ్చు, నీకు కూడా ఒక బిడ్డనాడు కదా, దేవుని సేవకు సమర్పించు. వాడొక్కగానో కొడుకయ్యా, వాడిని కష్టపడి ఇంజనీరింగ్ చదివించాను, వాడు కావాలంటే బాగా డబ్బు సంపాదించి పరిచర్యకి ఇవ్వరా అని చెప్పిన వాడిని బాగా ప్రోత్సహించానయ్యా, వాడు పరిచర్యకు సహాయం చేస్తాడయ్యా. కానీ వాళ్ళ బిడ్డలు మాత్రం పంపించరు. వేరే బిడ్డలు వెళ్తే మెచ్చుకునేటువంటి తల్లులు తమ బిడ్డల్ని ఒకవేళ దేవుడు పిలిస్తే, ఒకవేళ వాళ్ళకై వాళ్ళు దేవుని మాట స్వరానికి లోబడి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను విడిచిపెట్టి మమ్మీ నేను సేవకెళ్తానంటే తిట్టేవాళ్ళు ఉన్నారు. నువ్వు సేవకెళ్తా, మా పరిస్థితి ఏంట్రా, అంత కావాలంటే సేవకు సహాయం చేయి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి అందరూతో వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టి వచ్చేయాలి అదే సేవ అని నేను చెప్పడం లేదు. దేవుడు ఒకవేళ స్పెసిఫిక్గా నీతో మాట్లాడితే వదులుకొని రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది నా ప్రశ్న. దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడితే తన పని కొరకు సమస్తమును విడిచిపెట్టమని, సమస్తమును విడిచిపెట్టి రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి, వదులుకొని రావడానికి సిద్ధమే మనం. అదే గవర్నమెంట్ ఉద్యోగం అయితే నో ఛాన్స్. అమ్మో, ఇంట్లో నుంచి కూడా భయంకరమైన వ్యతిరేకం వస్తుంది, అప్పుడు డైలాగులు బలి గుర్తొస్తాయి. ఎంతో మందికి ఉద్యోగాలకు ఇబ్బంది పడుతుంటే దేవుడు నేను పిలిచి ఉద్యోగం ఇస్తే ఉద్యోగం వదులుకొని వచ్చేస్తానంటావా? అప్పుడు నువ్వు లోకం దృష్టికి ఫూల్ లాగే కనపడతావు. ఆర్ యూ ఫూల్? నువ్వన్నా క్రికెట్ పిచ్చి పట్టిందా? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కేవలం ప్రార్థించే దగ్గరికే పరిమితం అయిపోయాం, కానీ దేవుని పని కొరకు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని చర్యలోనికి తీసుకొని వచ్చేటువంటి స్థితిలోనికి ఇంకా మనం చాలా వరకు ఎదగలేదు. ఎందుకోసమంటే మనకి చాలా కొన్ని ఆశలు ఉంటాయి, చాలా కొన్ని కోరికలు ఉంటాయి, వీటన్నిటిని మనం నెరవేర్చుకోవాలి. దేవుని సేవకుని ముందుకు వచ్చేస్తే వీటన్నిటిని కూడా మనం నెరవేర్చుకోలేము. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ నుంచి ఒక సహోదరుడు ఈ అస్సాం ఫ్లడ్స్కి రిలీఫ్ ఫండ్ తీసుకొని రిలీఫ్ వర్క్ చేయడానికి అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. అతడు చెప్తున్న విషయాన్ని నేను విని ఆశ్చర్యపోయాను. అతను యుఎస్ఏలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. దేవుడు తనతో అనేక సార్లు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడట, తన సేవకు నువ్వు రావాలి రావాలి అని. చాలా సంవత్సరాలు తర్జన భర్జనబడి కష్టపడి, ఎందుకంటే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం చాలా కష్టం, చాలా హై రెమ్యూనరేషన్లో ఉన్నాడు, తర్వాత చాలా ఇంకా హై పొజిషన్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, తన పైన అధికారులు తన మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉన్నారు, కానీ అలాంటి సమయంలో కూడా దేవుని స్వరానికి లోబడి సమస్తమును వాటన్నిటిని విడిచిపెట్టి అమెరికాలో ఒక మంచి అపార్ట్మెంట్ని కొనుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఆల్రెడీ దానికి ఆర్డర్ కూడా ఇచ్చేశాడు. ఒక పెద్ద కారు, ఒక లగ్జరీ కారు కొనుక్కోవడానికి, తన ఫ్యామిలీని అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోవడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అతన్ని పిలిస్తే అతడు వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చేసాడు. నేనేమంటానంటే దేవునికి దేవుని కొరకు దేవునికి ప్రార్థన చేసి అమెరికాలో ఒక ఉద్యోగం సంపాదించుకోవడం గొప్ప విషయమేం కాదు. కానీ అవసరమైతే దేవుడు పిలిచినప్పుడు అమెరికాలో నీకున్న ఉద్యోగాన్ని కూడా వదులుకొని రావడం ప్రాముఖ్యం. నేను మరలా స్పష్టంగా చెప్తున్నానండి, అందరినీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అందరినీ వదులుకొని రమ్మని నేను చెప్పడం లేదు. ఇఫ్ గాడ్ స్పీక్స్ విత్ యూ స్పెసిఫికల్లీ, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే, నీకు ఆ భారం అర్థమవుతూ ఉంటే, అప్పుడు వదులుకొని రావడానికి కూడా నువ్వు సిద్ధమేనా? దేవుడు మనకి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి మంచి శాలరీ ఇస్తే దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అనుకుంటాం మనం. ఎస్, దట్ ఈస్ అ బ్లెస్సింగ్, నేను కాదనడం లేదు. కానీ దేవుని కోసం ఆ బ్లెస్సింగ్ని కూడా వదులుకోవడానికి సిద్ధమేనా? దేవునికి ప్రార్థన చేసి 1,00,000 రూపాయలు సంపాదించుకోవడం గొప్ప కాదు, అవసరమైతే, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, అవసరమైతే దేవుని కొరకు ఆ 1,00,000 రూపాయలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనం ఈరోజు పొందుకోవడానికి సిద్ధమే, కానీ వదులుకోవడానికి సిద్ధం కాదు. వీళ్ళకు తెలుసు, ఇప్పుడు వాళ్ళు చిన్నగా ఆ బబులోని దేశంలో వాళ్ళు స్థిరపడ్డారు. వాళ్ళు చిన్నగా స్థిరపడిన తర్వాత ఈ అషూరు ప్రభుత్వం వచ్చిన తర్వాత, అషూరు రాజ్యం వచ్చిన తర్వాత వీళ్ళు అన్నారు, చిన్నగా స్థిరపడిన తర్వాత 70 సంవత్సరాల నుంచి ఆడే స్థిరపడిపోయారు, ఇప్పుడు నువ్వు లేచి బయలుదేరాను అన్నాడు. నువ్వు లేచి బయలుదేరు, మౌనంగా వెళ్ళిపోయారండి. వాళ్ళకి తెలుసు ఎంత ప్రయాణం ఉందో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేయాలో. ఇప్పుడు చాలామంది యూదులు మన మణిపూర్లో కుకీలో కొన్ని తెగల్లో వాళ్ళు స్థిరపడిపోయారు. అక్కడ వాళ్ళకి సొంత ఇల్లులు ఉన్నాయి, వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ మంచిగా ఆస్తులు సంపాదించుకున్నారు, మంచిగా కార్లు కొనుక్కున్నారు, మంచిగా ఇల్లులు కట్టుకున్నారు, వెల్ సెటిల్డ్. బట్ వెన్ గాడ్ కాల్ దెమ్, దేవుడు వారిని పిలిచినప్పుడు, దేవుడు వారిని తిరిగి మీరు ఇశ్రాయేల్ భూభాగానికి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళు వాటన్నిటిని వదులుకొని, అక్కడ వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని విడిచిపెట్టేసి వాళ్ళు ఇప్పుడు ఎరుషలేముకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. నేను చెప్తున్నానంటే దేవుడు వారికి ఇచ్చినప్పుడు వారు దేవునికి స్తుతి చెల్లించారు, దేవుడు వాటిని విడిచిపెట్టమన్నప్పుడు సంతోషంగా వాటిని విడిచిపెడుతున్నారు. ఈరోజు మనం కేవలం పొందుకునే దగ్గరే ఆగిపోయాం, కానీ అవసరమైతే ప్రభు కోసం వదులుకునే స్థితికి మనం రావడానికి ముందుగా లేము. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రజలు దేవుని పిలుపుని అందుకొని ఆ పిలుపుకు లోబడుతూ వాళ్ళు నిలవబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని కూడా ముందుకు తీసుకొని వస్తాను. 6వ వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది, మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. దేవుని పని కోసం మన దగ్గర ఉన్నదాన్ని సమర్పించుకోవాలి. ఈ దేవుని బిడ్డలు, దేవుడు ఎప్పుడైతే వారిని ప్రేరేపించాడో కొద్దిమంది లేచి నిలబడ్డారు, ఎస్ వీ విల్ కమ్, వీ విల్ హెల్ప్ ఇన్ కన్స్ట్రక్షన్. ఇంకొంతమంది అన్నారు, వీ విల్ గివ్ అవర్ మనీ, వీ విల్ గివ్ అవర్ గోల్డ్, బ్రదర్స్ యు గో అండ్ కన్స్ట్రక్ట్ అని అన్నారు. కొంతమంది వారి సమయాన్ని కేటాయించారు, ఇంకొంతమంది వారి బంగారాన్ని, వారి వస్తువులను, వారి పశువులను వారు ఇవ్వగలిగారు. దేవుని మందిర నిర్మాణం కొరకు అవసరమైతే వాటిని దేవుడే సమకూర్చుకోగలడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పని అది మన బాధ్యత. కానీ మనం మన వంతు సమర్పించుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అది సమయం కానీ, అది డబ్బు కానీ, అది నీ ప్రతిభ కానీ, అది నీ జ్ఞానం కానీ, అది నీ శక్తి కానీ, లేక అది నీ ప్రార్థన జీవితం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటన్నిట్లో ఏదో ఒకటి ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకోవచ్చు. ఆయన కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అదే. ఈరోజు మనం కేవలం దేవుని డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నాం, చర్చికి ఏదో ఒక బహుమానాన్ని చేసి చేతులు దులిపేసుకోవాలనుకుంటున్నాం, కానీ దేవునికి కావాల్సింది డబ్బు కాదు, ముందు నువ్వు కావాలి, నీ సమయం కావాలి, నీ ప్రతిభ కావాలి, నీ జ్ఞానం కావాలి, నీ శక్తి కావాలి, నీ ప్రార్థన జీవితం కావాలి. వీటన్నిటిని నువ్వు పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన అద్భుత రీతిగా నిన్ను నన్ను నిలవబెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు, వాడుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరముగా చేసే దేవుడుగా ఉన్నాడు. తన పనిలో పతనమైనటువంటి, ముగించబడిపోయింది అనుకున్నటువంటి ఆ పనిలో తిరిగి మనల్ని పునర్నిర్మించి వాడుకోగలడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని విషయాలు, ఆలోచన వరకు కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. నేర్చుకున్న విషయాలు దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు చిత్తమైతే అటు తర్వాత మిగిలిన విషయాలను కూడా మనం కొంచెం కొంచెంగా ధ్యానం చేసి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం ఏంటంటే దేవుడు రాజుల హృదయాల్ని కూడా ఉపయోగించగలడు. రెండవది, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. మూడవది, దేవుని పని కోసం దేవుడు ప్రజల హృదయాల్ని ప్రేరేపించేటువంటి వాడు. నాలుగో విషయంలో దేవుని పని చేయడానికి మనం లేవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఐదవ పనిలో, దేవుని పని కోసం మన దగ్గర ఉన్నదాన్ని సమస్తమును సమర్పించాలి అని నేర్చుకున్నాం. ఏడవ విషయంలో, దేవుడు కోల్పోయిన దాన్ని తిరిగి తీసుకొని రాగలడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏ అంశం ద్వారా నీతో మాట్లాడితే ఆ అంశం విషయంలో నిన్ను సరి చేసుకొని దేవునికి నీ చిత్తాన్ని సమర్పించి దేవునికి ఇష్టమైన బిడ్డగా ప్రతి ఒక్కరం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఈసారి నేను తిరిగి అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.